ఈ ప్రపంచంలో ఎంతటి వాడైనా తీర్థయాత్రలు చెయ్యాలి అని శాస్త్రాలు చెబుతున్నాయి. యాత్రలు చెయ్యని వాడు ముక్తి పొందడు. కాశీ, గయా, ప్రయాగ, కురుక్షేత్రం, ఉజ్జయిని, ఓంకార క్షేత్రం, ఇటువంటి దివ్యక్షేత్రములను అప్పుడప్పుడైనా చూడాలి, నిత్యం కాకపోయినా. యాత్రలు చేయటం వల్ల శరీర దోషాలు పోతాయి, మానసిక దోషాలు పోతాయి, జ్ఞానం కలుగుతుంది. ఆ క్షేత్రాల్లో ఉన్న పరమాత్ముడు మనల్ని అనుగ్రహిస్తాడు. భూమి మీద పుట్టాక దేవుడైనా ఒక్కసారైనా తీర్థయాత్రలు చేస్తాడు. అందుకే మహానుభావులైనటువంటి కారణ జన్ములు కూడా, పరశురాముడు లాంటి వాడు కూడా తీర్థయాత్రలు చేశారు. కాబట్టి నేను తీర్థయాత్రలు చేస్తాను. పరశురాముడు తీర్థయాత్రలు చేశాడు. 21 మార్లు క్షత్రియ సంహారం చేశాక మొత్తం భూమండలం అంతా తీర్థయాత్రలు చేశాడు. కార్తవీర్యార్జునుడు తీర్థయాత్రలు చేశాడు. పృథు చక్రవర్తి తీర్థయాత్రలు చేశాడు. ఆఖరికి ద్వాపరయుగంలో కృష్ణుడు కూడా తీర్థయాత్రలు చేశాడు. బలరాముడైతే ఇక చెప్పేక్కర్లా. కురుక్షేత్ర యుద్ధం జరుగుతున్న కాలమంతా బలరాముడు తీర్థయాత్రలో గడిపాడు. కాబట్టి తీర్థయాత్రలు చేసి తీరాలండి ఎవరైనా సరే. అదృష్టవంతులు తిరుగుతారు, దురదృష్టవంతులు అన్నిటికీ భయపడి ఇంట్లో కూర్చుంటారు. అబ్బో కోవిడ్ ఏంటండి, మా పిల్లలు వెళ్ళొద్దన్నారండి, ఇంట్లో కూర్చోమన్నారండి అంటే నీ పిల్లలు ఇంట్లో దాక్కోమని అంత మాత్రం చేత నువ్వు దాక్కుంటే మృత్యువు నిన్ను వరించకుండా ఉంటుందే. జాగ్రత్తలు తీసుకో, ముక్కు గుడ్డ కట్టుకో. అసలు తిరగకుండా ఇంట్లోనే కూర్చొని ఎంతకాలం దాక్కుంటో దాక్కోలేవు, తిరగాలి. ఇప్పుడు అందుకే రైళ్ళు వేశారు తిరగమని మనల్ని. లాక్డౌన్ ప్రకటించినప్పుడు ఎలాగో ఎవరో వెళ్ళాం, ఎందుకు వెళ్ళకూడదు, ఇప్పుడు వెళ్ళాలి. కానీ జాగ్రత్త వహిస్తూ భగవద్ దర్శనం చేసుకోవాలి. ఎప్పుడు భయపడిపోయి ఇంట్లో అలాగే దాక్కుంటే పాపం చావు రాదనుకుంటే ఇంట్లో ఉన్నవాడికి తొందరగా చావు వస్తుంది, రోగం వచ్చి చస్తాడు. ఆ మధ్యన ఒక ఆయన, నేను ఇంట్లోంచి బయటకు వెళ్ళండి నాకు భయం అండి అని ఇంట్లో కూర్చుంటే ఫ్యాన్ విరిగి నెత్తి మీద పడి చచ్చిపోయాడు. ఇంట్లో కూర్చుని బాత్రూంలో కాలు విరిగిపడి చచ్చిన వాళ్ళు ఉన్నారు. కాబట్టి ఇంట్లో ఉంటేనే సేఫ్టీ అనుకోకండి. పోయే కాలం వస్తే ఎక్కడున్నా పట్టుకుపోతాడు వాడు. పోయే కాలం రాకపోతే నీవు ఏ ప్రాంతంలో తిరిగినా నీవు చెక్కు చెదరకుండా వస్తావు. కాబట్టి అన్నిటికీ ఆ పరమాత్మ శక్తి ఒకటి ఉందని నమ్మి వెళ్ళాలి, తీర్థయాత్రలు చెయ్యాలి. నేను కూడా తీర్థయాత్రలకు వెడతాను, అనుమతి ఇవ్వాలి అనగా వెళ్ళి రా నాన్న, అమ్మని నేను జాగ్రత్తగా చూస్తాను, తొందరగా వచ్చే 1 ఏడాది రూపు అన్నట్టు. ఎందుకని, పూర్వం కాలినడకన తీర్థయాత్రకు వెళ్ళేవారు కాబట్టి మినిమం 1 ఇయర్ పెట్టుకుని తీర్థయాత్రలు చేసేవారు. ఇప్పుడంటే పొద్దున్న విజయవాడలో ఫ్లైట్ ఎక్కితే సాయంత్రంలోపు ఇంటికి వెళ్ళిపోతున్నాం అక్కడికి మనం కాశీ. అదే హైదరాబాద్లో అయితే రోజుకు 3 ఫ్లైట్లు ఉంటాయి. హాయిగా ఉదయం 10 గంటల ఫ్లైట్ ఎక్కామంటే 12 ఇంటికి కాశీలో దిగుతాం, 12:30 బయటకు వచ్చేస్తాం, 17 దగ్గరికి 2 ఇంట్లో వెళ్ళిపోతున్నాం. అందుకే గురువుగారు కాశీ వెళ్ళారా వచ్చారా అనేది కూడా తెలియట్లేదు మీకు. ఒక్కోసారి పొద్దుట వెళ్ళి మర్నాడు వచ్చేయగలుగుతున్నాం. అదే ఆ రోజుల్లో అలాగాదే కాలినడకన గుర్రా బళ్ళ మీద ఎడ్ల బళ్ళ మీద వెళ్లాల్సి వచ్చేది. అందువల్ల వాళ్ళు కనీసం 1 ఏడాది పాటు లేక 5-6 నెలలు 3-5 నెలలు తీర్థయాత్రకు పెట్టుకునేవారు. ఈయన అలా కాదు, మొత్తం తీర్థయాత్రలు చేసేస్తాను 1 ఏడాది పాటు సమయం కావాలని చెప్పగా 1 ఏడాదిలోపు తిరిగి రమ్మన్నాడు శ్రీదర్శనుడు. భార్యామణి కూడా ఆయనకి దారిలో కావలసినటువంటి అన్ని మూటగట్టిచ్చింది. పిండి, గిండి, ఉప్మా చేసుకోవడానికి పిండి, ఉప్పుడు పిండి అనమాట ఇచ్చింది. ఉప్పుడు పిండి అంటే తెలుసుగా మీకు, బియ్యం నూక కింద ఆడతారు. ఈ నూకని ఓ బస్తాలో వేసుకుని ఎడ్ల బండిలో వేసుకుపోయేవారు. దారిలో ఎక్కడైనా అన్నం వండుకుని తినడం కుదరకపోతే ఎవడో ఒకడో గిన్నె అడిగేది, అందులో నీళ్లు పోసి ఈ పిండి అందులో వేసి ఉడకబెట్టి ఏ పోపు లేకపోయినా అందులో ఉప్పు వేసుకుని తినేసి ఉప్పుడు పిండి అనేవారు. ఇప్పుడు పోపు కూడా పెట్టుకుంటాం అనమాట. కాబట్టి ఇప్పుడు ఉప్పుడు పిండి కాదు, తప్పుడు పిండి. అప్పట్లో ఉప్పుడు పిండి అంటే కేవలం ఉప్పు వేసుకుని ఉడకబెట్టుకుని తినేవారు అంతే. అసలు ఏ పోపు ఉండేది కదండి పాపం. ఇప్పుడు అద్భుతంగా టాపు లేచిపోయే పోపు పెట్టి అందులో చింతపండు పులుసు కలిపి పిండి పులిహార చేస్తూ ఉంటే అని లొట్టలు వేసుకు తింటున్నాం. ఇప్పుడంతా పిండి పులిహార, అప్పుడు పిండం పులిహార, ఏమీ లేదు అందులో. అందుకని ఉప్పుడు పిండి అనేవారు అన్నమాట. కేవలం ఉప్పు వేసుకు తినేవారు కాబట్టి. అలా ఉప్పుడు పిండి కొందరు చప్పిడి పిండి కూడా తినేవారు, పచ్చినోక తిన్నారు కొందరు. అప్పట్లో నియమాలు అలాంటివి. ఎక్కువగా దారిలో భోజనాలు చాలామంది పెట్టేవారు. ఏ ఊరికి వెళ్ళి ఆ రోజుల్లో అన్నదానం చేసేవారు. అందులో బ్రాహ్మణులు పెడుతున్నారంటే ఇక వాళ్ళ మీద భక్తితోటి రండి స్వయం పాకం ఇస్తామని కొందరు, లేదండి మా ఇంట్లో భోజనం చేయండి అని కొందరు అనేవారు. అలా సుఖంగా సాగిపోయేది. అయినప్పటికీ ఈయన కూడా ఉప్పుడు పిండి మూట కట్టుకుని దారి ఖర్చులకు కావలసిన డబ్బులు ఆ మాత్రం మొహరీలు ఓ మూట కట్టుకుని ఓ బండెక్కి బయలుదేరాడు. దారిలో ఎడ్లబళ్ళు నడవలేక కొన్ని ప్రాంతాల్లో చతికిల పడితే ఎడ్లబండిని ఎడ్లబండి వాడికి ఇచ్చి, వరే నువ్వు వెనక్కి వెళ్ళిపోరా, నేను నడకతో వెళ్ళిపోతాను అన్నాడు ఆయన. ఖాళీ నడకని వెడతారా అయ్యగారు అన్నాడు వాడు. పర్వాలేదు లేరా, ఓనర్ని నేనే చెబుతాను పో అనగానే వాడు వెనక్కి వెళ్ళిపోయాడు. ఈ మూటలో గెట్లో భుజం మీద వేసుకుని ఈయన బయలుదేరాడు. అదృష్టవశాత్తు ప్రయాగ వెళ్ళాడు. అక్కడ ప్రయాగలో స్నానం చేశాడు, త్రివేణి సంగమంలో. గయగూడ వెళ్ళాడు, అక్కడ స్నానం చేశాడు. అక్కడి నుంచి కాశీ వచ్చాడు. కాశీలో 3 రాత్రులు ఉందాం అనుకున్నవాడు, అక్కడ వాళ్ళు ఎవరో 3 రాత్రులు కాదండి, ఇక్కడ 9 రాత్రులు నిద్రిస్తే మంచిదన్నారట. పాప ఈయనకు కూడా అప్పటికి అలసిపోయాడు, బాగా నడిచి అలసిపోయాడు కదా, ప్రయాణం అంతా నడకే కదా, అందుకని అలసిపోయి అలాగేనని 9 రాత్రులు ఉన్నాడు. 10వ రోజు ఉదయం తెల్లవారుజామున గంగానదిలో స్నానానికి వెళ్ళాడు. అప్పటికి ఒడ్డు మీద ఉన్నవాళ్ళు, ఇవాడు వరద వస్తుందండి, గంగకి దిక్కండి అంటే వినిపించుకోకుండా ఆ గంగలో దూకుతానని డుమ్మని దూకేశాడు. వెనక ముందు చెప్పకుండా, ఈ వెనక ముందు చూడకుండా గంగలో దూకడంతో కొట్టుకుపోయాడు, చచ్చిపోయాడు. తెలుగు వాళ్ళు కొంతమంది ఉన్నారు అక్కడ, ఈయన తెలుగువాడు సుఘోషపురం. ఆ తెలుగు వాళ్ళు చూశారు, రే మన సుఘోషపురం ఆయన అంగ అనే పేరు కలిగిన వాడు, ఈయన అనంగుడి అని పేరు. దురదృష్టవశాత్తు కాశీలో చచ్చిపోయాడని కొందరంటే, కొంతమంది దురదృష్టం కాదు, ఆయన ఎంతో అదృష్టవంతుడు, పుణ్యాత్ముడు, అందుకనే అక్కడ ఇక్కడ కాకుండా కాశీలో మణికర్ణికా ఘట్టంలో గంగలో మరణించాడు. అది ఎంతమందికి వస్తుంది యోగం? కాశ్యాంతు మరణాత్తు ముక్తి, కాశీలో మరణిస్తే మోక్షం. అనేక జన్మల పుణ్యం ఉన్నవాడే కాశీలో మరణిస్తాడు. ఈతడికి యోగం పట్టింది, 9 రాత్రులు నిద్రపోయాక 10వ రోజు ఉదయం గంగలో పడి మరణించాడు, ఇక ఇతనికి పునర్జన్మ లేదన్నారు. ఇతను అదృష్టవంతుడే, పాప ఇంటి వాళ్ళే బాధపడతారు కదా అనుకున్నారు. ఈ వార్త క్రమంగా వాళ్ళ ఆవిడికి తెలిసింది, శ్రీదర్శనుడికి తెలిసింది. భార్య బాధపడిపోయింది, మా ఆయన లేకపోతే నేను ఉండలేను, మా ఆయన మోక్షం పొందాడు, నేను ముక్తి పొందుతాను అని ఒక రోజున చితి పేర్చుకుని ఎవరికీ చెప్పకుండా అందులో దూకి చచ్చిపోయింది. పూర్వం సహగమనం చేసేసేవారు కొంతమంది, భర్త లేకపోతే ఉండలేక భర్త గారి చితి కారిపోతూ ఉంటే అందులో దూకి చచ్చిపోయేవారు, దానికి సహగమనము అని పేరు. సతీ సహగమనం అని బలాత్కారంగా చేయకుండా తమంత తాము చేసేవారు. ఈవిడు కూడా అలాగే భర్త సహగమనం చేయాలి భర్తతో అనుకున్నది, భర్త చితి లేదు అక్కడ, అందుకని తానే ఒక కట్టెల పొయ్యి పేర్చుకుని అందులో దూకి మరణించింది. కొడుకు బాధపడ్డాడు, అయ్యో నాన్న పోయాడు, అమ్మ పోయింది, ఏమిటో కాలప్రభావం అనుకున్నట్ట. వాళ్ళిద్దరూ శాశ్వతంగా కైలాసానికి వెళ్ళిపోయారు. భర్త మీద ప్రేమతో సహగమనం చేయటం వల్ల ఈవిడ కైలాసానికి వెళ్ళింది, కాశీలో మరణించటం వల్ల ఆయన ఎలాగో సహగమనాన్ని, ఆయన ఎలాగో కైలాసానికి వెళ్ళాడు. ఇంక ఇప్పుడు శ్రీదర్శనుడు ఒంటరి వాడు అయిపోయాడు. సరిగ్గా 16 ఏళ్ళు వచ్చాయి ఆయనకి. పెద్ద ఆస్తి, గుడి, వీటితో కూడినటువంటి వ్యవస్థ ఆయన చేతిలో పడింది. దురదృష్టం ఏంటంటే, తల్లిదండ్రులు ఇతనికి కొంత సద్బుద్ధులు నేర్పి పెళ్లి చేసిన తర్వాత పోయి ఉంటే పర్వాలేదు, నవయౌవన కాలం అది. 16 ఏళ్ళు అంటే పూర్తి బాల్యము కాదు, పూర్తిగా యౌవనము కాకుండా మధ్యలో నవయౌవనం, కొత్తగా యౌవనం వస్తున్న కాలం అది. ఇంచుమించుగా 14 ఏళ్ల నుంచి 18 ఏళ్ల మధ్యలో స్త్రీ పురుషుల్లో రకరకాల మార్పులు వస్తాయి. ఆ సమయంలో వాళ్ళ బుద్ధుల్లో కూడా మార్పు వస్తుంది. అప్పుడు కనుక వాళ్ళు వ్యసనాల పాలైతే ఇంక వాళ్ళని ఎవరు బాగు చేయలేరు, అందుకే ఆ టైంలో వాళ్ళని కంట్రోల్ చేయాలి. అందుకని పూర్వకాలంలో ఈ నడిమి వయస్సుని, మధ్య వయస్సుని జాగ్రత్తగా చూడాలన్నారు. దాన్ని ఇంగ్లీష్లో టీనేజ్ అంటారన్నమాట. మనకి వాళ్ళకు తేడా ఉంది, టీనేజ్కి మన ఏజ్కి తేడా ఉంది. మనకి 16 లేక 17 ఏళ్ల వరకే ఈ మధ్య వయస్సు, 17 దాటితే బాగుపడతాం, కానీ వాళ్ళకి 19 ఏళ్ళు టీనేజ్ అంటారు ఇంగ్లీష్ వాళ్ళు. మీరు ఎప్పుడైనా ఇంగ్లీష్ చదువుకున్న వాళ్ళకి తెలుస్తుంది కదా, 12 ఏళ్ల వరకు 12 అంటారు, అక్కడి నుంచి మాత్రం చివరిని టీఈఎన్ ఉంటుంది అనమాట, 13 అంతే చివరిని ఏముంది, టీఈఎన్. 14 14 ఏళ్ళని 14 అంటారు, చివరిని టీన్ అనమాట. 15 16 17 18 19 ఆ తర్వాత 20 దగ్గరికి ఇక టీఈఎన్ ఉండదు. ఈ టీన్ అని ఉన్న ఏజ్ని టీన్ ఏజ్, టీనేజ్ అది. ఇప్పటికీ చాలామందికి టీనేజ్ అంటే అదే అని తెలియదు. 13 నుంచి 19 ఏజ్ మధ్యలో ఉన్నదాన్ని టీనేజ్ అంటారనమాట. ఈ కాలంలో మనుషులు వ్యసనాలకు ఎక్కువ లొంగిపోతారు. అందులో మగవాడికైతే స్త్రీ వ్యసనం పట్టుకునే ప్రమాదం ఉంది, స్త్రీకి మగవాడి వ్యసనం పట్టుకునే ఉంది, ఇంట్లోంచి వెళ్ళిపోవడాలు, పెళ్లి కాకపోతే చచ్చిపోవాలని కోరికలు, ఇవన్నీ దరిద్రం అంతా ఈ టైంలోనే వస్తుంది. ఈ టైంలో చాలా కంట్రోల్ చేయాలి. ఈ టైంలో జోదం, తాగుడు ఇలాంటి లక్షణాలు వస్తే మరీ ప్రమాదం. ఆ సమయంలో దొంగతనం వంటుకుంటే వాడిని బాగు చేయడం కష్టం. అందుకని ఈ భయంకరమైన వ్యసనముల పాలు కాకుండా రక్షించాలి తల్లిదండ్రులు. కానీ వీడి కర్మయోగం వల్ల సరిగ్గా 16లోకి అడుగు పెట్టాడు, తల్లిదండ్రులు పోయారు. తల్లి ఆత్మాహుతి అయిపోయింది, తండ్రి క్షేత్రంలో మరణించాడు, ఆస్తి చేతికొచ్చింది, వయస్సు 16 ఏళ్ళు, పైగా మంచి సౌందర్యం కూడా కలిగిన వాడు, శరీర బలం, సౌందర్యం, ధనం, కీర్తి ఇవన్నీ ఉన్నవాడికి కంట్రోల్ లేకపోవటం వల్ల ఏమైపోయింది, చుట్టుపక్కల ఉన్నటువంటి దరిద్రపు స్నేహితులంతా చేరారు. ఆ ఊళ్ళో హఠాత్తుగా ఓ 2-3 ఏళ్ల క్రితం ఒక ఆయన వచ్చాడు. వాడు వచ్చిన దగ్గర నుంచి ఊళ్ళో అందరికీ పేకాట నేర్పేవాడు, ఎక్కడెక్కడో పేకాటలు నేర్చుకొచ్చే జోదం, ఆ రోజుల్లో జోదం అనేవారు అన్నమాట. వాడు ఉట్టి జోదగాడు. ఈ జోదగాడి పేరు కూడా అనంగుడే కర్మ. వాడు వచ్చిన దగ్గర నుంచి ఊరు పాడైపోతుందని జనం అనేవారు. మనిషి మంచివాడు కానీ జోదం వ్యసనం. వాడు తన స్నేహితులతో కలిసి వచ్చి ఇదిగో మన శ్రీదర్శనుడిని చేరుకున్నాడు. శ్రీదర్శనుడికి స్నేహితులు అంటే ఇష్టం. మొదట్లో ఏదో స్నేహం కింద మొదలెట్టాక జోదం నేర్పారు. ఈ జోదగాడికి ఒక సుఖం ఏంటో తెలిసిన, ఎవరికైనా ఇంట్లో ఏ బాధరబందీ ఉందో పోతే వాడిని పట్టుకుంటారు. ఎందుకంటే ఇంట్లో ఆడుకుంటే ఎవడే వండదు, తల్లిదండ్రులను చోట ఆడుకోవడం కుదరదు, జోదశాలలో ఆడుకుంటే డబ్బులు కట్టాలి. అదే ఎవడు లేని ఏ దిక్కు లేని వాడికి ఓ లంక అంత కంపు ఉండి వాడు ఒక్కడే ఉంటే వాడు కుర్రాడైతే అటువంటి వాడికి జోదం కనుక అలవాటు అయితే ఇక వాడితో పడి వాడింట్లో ఆడుకోవచ్చు. అందుకని ఈ శ్రీదర్శనుడికి జోదం నేర్పాడు. ఈ కుర్రగాడు కుస్తీ పట్లు, బాణ విద్య, ఒకప్పుడు వేద విద్య ఎలా నేర్చుకున్నాడో జోదం కూడా అలాగే నేర్చుకున్నాడు. ఇదే కర్మయోగం అంటారు. ఎటువంటి పుట్టుక పుట్టినా, ఎటువంటి చదువు చదివినా, ఎప్పుడో ఒకప్పుడు పూర్వకర్మ కొంచెం పట్టుకుని వాడిని పొడుస్తుంది. వీడి కర్మయోగం వల్ల వీడి జోదగాళ్లతో స్నేహం చేసి జోద నేర్చుకున్నాడు. క్రమంగా 1 ఏడాది గడిచేసరికి మొత్తం ఆస్తి అంతా నాశనం అయిపోయింది, సర్వనాశనం అయిపోయింది. పరమభక్తితో శివుణ్ణి అర్చించే ఈయన ఆలయానికి వెళ్ళడం మానేశాడు. దాంతో ఊళ్ళో వాళ్ళు వీడు ఆలయానికి రావడం లేదు, జోదం నేర్చుకుంటున్నాడని వీడిని తీసి పారేసి కొత్త అర్చకుండా వేసుకున్నారు. ఉన్న ఉద్యోగం కూడా పోయింది. ఉద్యోగం ఉంటే డబ్బులు వచ్చేవి, అర్చకత్వం పోయింది, ఆస్తి పోయింది, చివరికి అపకీర్తి మిగిలింది. 17 ఏళ్ళు వచ్చాయి. వచ్చేసరికి ఇల్లు ఒక్కటి తప్ప సమస్తం పోయింది. ఇంట్లో గుడ్డలు, బంగారపు చెంబులు, తపేళాలు, దీపపు కుందులు, పొలాలు అన్నీ పోయాయి. అయినా అలాగే కూర్చుని ఆడుతూనే ఉంటారండి. ఈ వ్యసనం ఏమిటో తెలియదు కానీ పూర్వం జోదం ఎటువంటిదో, ఇప్పుడు వాట్సాప్ కూడా అటువంటిదో సుమా. ఈ స్మార్ట్ ఫోన్లు వచ్చాక ఇక పిల్లలు లేరు, పెద్దలు లేరు, 24 గంటలు మంచం మీద పడుకుని అర్ధరాత్రి అయినా 1 గంటైనా నెట్టల ఆన్ చేసి చూస్తూనే ఉంటారు. ఇదో దరిద్రం జోదం. ఇది ఇంకా అనారోగ్యం. ఇందులోంచి కూడా బయటపడాలి. మోస్ట్ డేంజరస్ ఏమిటంటే ఈ ఫోన్ జబ్బు అనమాట. నేను చూస్తుంటాను అనమాట, 10 ఇంటికి కూడా లేచి గుళ్ళోకి రావడానికి వధం కానీ ఇంట్లో కూర్చుని మధ్య మధ్యలో ఫోన్ ఇలా చూసుకుంటూ కొంతమంది చూస్తుంటాను అనమాట. ఇదేం దిక్కుమాలి బతుకుని అనిపిస్తుంది అనమాట. పక్కన దేవుడు ఉంటాడా, 10 ఇంటికైనా స్నానం చేయడు, రాడు, దండం పెట్టడు, కానీ ఇంట్లో కూర్చుని రాత్రి 1 గంటైనా అని ఇలా చూసి దండం పెట్టడం, పడిగా ముద్రలు అనమాట. చతుర్విశతి ముద్ర వై గాయత్రి అసుప్రతిష్ఠిత అని ఉంది. గాయత్రి దేవతకి సుముఖం, సంపుటం ఇలా 24 ముద్రలు ఉన్నాయి. ఆ ముద్రలు వేయరు కానీ ఇందులో మాత్రం దండం ముద్ర, దరిద్రపు నవ్వు ముద్ర, ఇలాంటి బొమ్మలు పంపుతారు. ఇవి ముద్రలు. పైగా వెళ్ళి వెళ్ళల్లో వీళ్ళంతాను అదేదో పెద్ద నిధులు అన్నట్టుగా వీళ్ళేదో పెద్ద గొప్పవాళ్ళలో ఒక గ్రూప్ పెట్టుకోవడం. అందులో వీడికి వాడు బాకా కొట్ట, వాడికి వీడి బాకా కొట్ట. ఏమండి నేను కొత్త గ్రూప్ పెడదాం అనుకుంటానండి, పెట్టండి, మిమ్మల్ని ఎవరన్నా కాదంటే వాడిని అన్ఫ్రెండ్ చేయండి. మళ్ళీ ఈ దరిద్రుడు వీడి వారికి వీడికే దిక్కు లేదు, వీడికి అవతలడికి సలహా. మనం అంటే అసూయండి. నీ దగ్గర ఏముందనయ్య అసూయ? నేను కోటీశ్వరుడువా, మహాపండితుడివా, జ్ఞానివా, ఋషివా, ఆశ్రమవాసివా, ఏముంది, ఏమీ లేదు. ఇంట్లో కూర్చొని 11 ఇంటిదాకా వాట్సాప్ కొట్టుకుంటే మనం అంటే అసూయండి. మన మాట ఎవడన్నా కాదంటే వాడిని తీసేయండి గ్రూపులు అంతా వెళ్ళిడు పెద్ద సందేశం. ఇలాంటి గ్రూపులు చూసుకుంటూ చచ్చి చచ్చి నరకానికి పెడితే వీళ్ళ కోసం వాట్సాప్ నరకం ఒకటి సృష్టించాడు ఏముడు. ఆ నరకంలో పడతారు. ఇక ఆ నరకం ఎలా ఉంటుందో మీకు చెప్పలేను. మీ కంటికి ఎదురుకుండా ఇలాంటి లైట్లు పెడతారనమాట కళ్ళ దగ్గర. ఆ కళ్ళల్లో లైట్ వేసి వాట్సాప్ ఆన్ చేసి చూడరంటే ఈ కళ్ళల్లో లైట్ వల్ల ఏం కనబడలేదండి బాబోయ్, కళ్ళు మండిపోతున్నాయండి అని ఏడుస్తాడు. ఎరా బతుకుండగా వాట్సాప్ చూసుకుంటూ పక్కనే ఉన్న అమ్మవారి గుడికి కూడా వెళ్ళవరా నువ్వు, పద్మాకర్ గారు ఉపన్యాసం మానేస్తావట్రా, శివుడికి అభిషేకం చేయుట్రా, నువ్వు ఎప్పుడు 24 గంటలు వాట్సాప్ చూసావా అని కళ్ళల్లో ఇటువంటి వాట్సాప్ లైట్లు ఉంటాయి, ఫ్లాష్ లైట్లు, కొన్ని కోట్ల బల్బులు పెడతారనమాట. వాడు రోజు బాబాయ్ బాబాయ్ నాకు కళ్ళు కనపట్టలేదని ఏడుస్తూ ఉంటే అప్పుడు నోట్లో పట్టుకొచ్చి పక్కన ఉన్న డ్రైనేజీ గొట్టంతో పోస్తారు. దీనికి వాట్సాప్ నరకం అని పేరు, గుర్తుపెట్టుకోండి. కాబట్టి పిచ్చివేషాలు వేయకుండా జోదం కంటే ప్రమాదం కనుక దీన్ని ఎలా వాడాలో దానికి వాడండి, మంచిగా వాడండి, 24 గంటలు వాడకండి. అందులో నైట్ే అసలు వాడకండి, రాత్రి 11 గంటకి వాట్సాప్ ఏంటి అసలు నీ మొహానికి? దానివల్ల ఎంత అనారోగ్యమో తెలుసా, దానివల్ల నీకు మలబద్ధం ఏర్పడుతుంది. ఈ 24 గంటలు కూర్చొని చూస్తే కళ్ళు మండుతాయి, తల తిరుగుతుంది, అసలు నీ పేరేమిటో నీకు తెలియదు. దానివల్ల బాత్రూంలోకి వెళ్తే 2 గంటలు బయటికి రాలేవు. ఇవన్నీ దరిద్రాలు పట్టుకుంటే వేళకోళం కదా, నేను చెప్తున్నది నిజం సత్యం, నమ్మండి, అంతే చెయ్యండి. భగవత్ సేవ కంటే ఈ బయట సేవలు మనకేం అక్కర్లా. కాబట్టి అనుక్షణము మనం జాగరూకులమై ఉండాలి. కొత్త వ్యసనం కనుక ఈ వ్యసనం నుంచి బయటపడండి. ఈ కంప్యూటర్ అనే వ్యసనం నుంచి బయటపడకపోతే బొజ్జలు పెరిగి అనారోగ్యం పాలైపోతున్నారు చాలామంది. ఆ రోజుల్లో జోదం వల్ల వీడు సర్వనాశనం అయిపోయాడు. ఉద్యోగం లేదు, సద్యోగం లేదు, డబ్బు లేవు కదా. చివరికి పేకాట ఆడేవాళ్ళు అన్నారు, ఏముంది ఇంకా ఆడడానికి నీ దగ్గర అన్నారు. అదేమిటండి అలా అంటారు, మా నాన్న కట్టించిన లంకం తిల్లుంది, బ్రహ్మాండమైన బిల్డింగ్ ఉంది, ఈ బిల్డింగ్ జోదంలో ఓడిపోతున్నాను అన్నాడు. కర్మగాలి జోదంలో ఒడ్డుతున్నాను అనుకుంటూ ఓడిపోతున్నానని అబ్బెబ్బే వడ్డి మళ్ళీ పాతవి ఓడిపోయిన నెగ్గుతానన్నాడు. కానీ అప్పటికే నోటి నుంచి మాట వచ్చింది. అవతల వాడు ఎవడేం చేశాడు, వాడు బిల్డింగ్ పెట్టాడు, నేను నా బిల్డింగ్ పెడుతున్నాను, మేమిద్దరం ఆడతామన్నాడు. ఆడడంలో వీడి బిల్డింగ్ పోయింది, మొత్తం ఇల్లు కూడా పోయించే వరకు. అవతల వాడు ఈ జోదంలో బిల్డింగ్ నెగ్గగానే వీడిని మెడబట్టు గెంటేసి కాగితాలు రాయించుకుని గెంటేశాడు. నిర్దాక్షిణ్యంగా జోదశాలలో గెట్ అవుట్ అన్నాడు. అంతే, గెట్ అవుట్ ఫ్రమ్ మై జోదశాల అన్నాడు, ఇది నాది అన్నాడు. చివరికి వీడికి ఏం మిగిలింది, కట్టుకున్న పంచే, పైన ఒక మంచి ఖరీదైన కండువా ఇచ్చాడు వాడు నాన్న శాలువ, అవి మిగిలాయి. వాడన్నాడు, ఇల్లు పోతే పోయింది, పై కండువా ఉంది, బోల్డ్ ఖరీదు ఇది తెలుసా అన్నట్ట. అయితే అది కూడా ఒడ్డుతావా అన్నారు జోదగాళ్ళు. ఓ అని మళ్ళీ లోపలికి వెళ్ళాడు. ఇది మెడబట్టు గెంటేస్తే మళ్ళీ లోపలికి వెళ్ళాడు. ఈసారి ఏం చేశాడు, ఈ నడువు కట్టుకున్న పంచి తప్ప ఈ పై గుడ్డ కూడా తీసి అక్కడ పెట్టాడు. గుడ్డ పోయింది, జోదంలో పోయే కాలం వస్తే అన్నీ పోతాయి. చివరికి పై కండువా పోయిందిట. ఇప్పుడు వాడికి బొడ్డు కింద నుంచి ఉన్న చిన్న అంగవస్త్రం తప్ప ఏమీ లేదు, ఆ అంగవస్త్రం కూడా చిరిగిపోయింది, చూసుకోలేదు వాడు. కొంతమంది బట్టలు చిరిగిపోతే చూసుకోకుండా వెళ్ళిపోతుంటారు. నాకు కూడా ఈ తెగులు ఉంది అప్పుడప్పుడు. నేను కట్టుకున్న పంచి చిరిగిపోయిందని వెనకాతంలో శిష్యుడు వచ్చి వెనకాతంలో కప్పడం మొదలెట్టాడు. ఏమిటో వెనకాతలు కప్పుతామంటే చిరుగు ఉందండి అన్నాడు. ఏం చేస్తాను నేను, యోగి వేమన లాంటి వాడిని. కానీ వాడు యోగి వేమనగా జోదం వేమనలా అయిపోయాడు పాపం. అప్పుడు మొదటిసారిగా వాడికి జీవితంలో పశ్చాత్తాపం అంటే ఏమిటో కలిగింది, పరమ దుఃఖం కలిగింది వాడికి. నేను ఎటువంటి వంశంలో పుట్టాను, నిరంతరం వేదం చదివే మహాపండితుడి వంశంలో పుట్టాను, వేదం చదివాను, యజ్ఞోపవేతం వేసుకున్నాను, సంధ్యావందనం చేశాను, ఎన్నో విద్యలు నేర్చుకున్నాను. చదివి తినల్ల శాస్త్రములు సర్వము సద్గురు విద్య చేయుచును. సద్గురువుల సేవ చేసి సమస్త వేదాలు శాస్త్రాలు చదివాను, మా నాన్నతో యజ్ఞం చేశాను, పరమ పవిత్రమైన శివాలయంలో అర్చన చేశాను. మా నాన్న బతికున్నంత వరకు మా ఇల్లు నిప్పులో ఉండేది, ఆ నిప్పులో ఉండే ఇంటికి ముప్పు తెచ్చిపెట్టాను, నీచుల్ని అందులోకి చేర్చాను, జోదవాడి సర్వనాశనం అయిపోయాను, ఆఖరికి కట్టుకున్న గుడ్డను కూడా పై గుడ్డను కూడా జోదంలో ఓడిపోయాను. జోదం ఎంత భయంకరమైనదా, బట్టలు కూడా తీసి జోదం ఆడేస్తారన్న వాడు దీన్ని బట్టి, గ్యాంబ్లింగ్ ఎంత ప్రమాదం అన్నమాట. అయ్యో ఈ దరిద్రపు వ్యసనం నాకు ఎలా వచ్చింది, సప్తం వ్యసనాలలో ఇదొక వ్యసనమని తెలుసుండి కూడా దానికి లొంగిపోయాను నేను. వీడు చదువుకున్నాడు కదా, వాడికి తెలుసు సప్త వ్యసనాలు అంటే ఏమిటో. సప్త వ్యసనాలు అంటే వెల్లది వేశ్యల దగ్గరికి వెళ్ళడం, జోదంబు రెండవది జోదం ఆడడం, మూడవది పానంబు దేవదాసులు, కొందరు దేవీదాసులు. ఇహ చూడండి వీడు తాగుపోతాడు అంటాడు, వాడికి పగల్లేదు, రాత్రి లేదు, అది చీపు లేదు, కాస్ట్ లేదు, బుడ్డి పే బుడ్డి అని పోసేస్తూనే ఉంటాడు. ఆ తాగినప్పుడు వాడికి ఎక్కడ లేని కబుర్లు వస్తాయన్నమాట. హే గురువా నీ ఉపన్యాసం భలే ఉంది అంటాడు వాడిలాగా, నా ఉపన్యాసం బాగుందని వాడి సర్టిఫికెట్ ఇవ్వాలి నాకు కర్మ. లోపల మరో మనిషి కదా వాడు, ఆ టైంలో వాడు ఏం చేస్తాడో తెలియదు. ఇక ఆ టైంలో పెళ్ళ మీద కోపం వచ్చిందంటే కమ్మలు పెట్టి వదిలేస్తాడు, చుట్టూ తిప్పేస్తాడు, పిల్లలు కొట్టేస్తాడు. ఇక ఆ టైంలో చెల్లియో చెల్లకో పద్యాలు వస్తాయి నోట్లోంచి, ఎన్ని పద్యాలు వస్తాయో తెలుసు వాడికి ఆ టైంలో, పాటలు వస్తాయన్నమాట. మధ్య మధ్యలో కొంతమంది జగమే మాయ బుడ్డే భయ్య వేదాలలో సేసా ఇంతేనయ్య, సారం ఇంతేనయ్య కదా, సారా ఇంతేనయ్య అన్నాడు వాడు. వేదాలలో సారం ఇంతేనయ్య అని పాత ఏం నస్తే వేదాలలో సారాయింతేనయ్యా శేషాయింతేనయ్యా. ఈ దరిద్రం అంతా పట్టుకుంటుంది అన్నమాట. అందుకని మూడోది ఏమన్నారు, పానంబు. దీని గురించి నేను చెప్పేది ఉంది, మన చుట్టుపక్కల మా అనుభవాలు. ఎంతమందిని చూడలేదు నేను ఆ టైంలో, కళ్ళు ఎర్రబడిపోయి ఎలా వస్తూ ఉన్నవాళ్ళు, తూగుతున్నవాళ్ళు. ఓ రోజైతే వాడు వచ్చి పెళ్ళాన్ని చితక్కుడు చంపేశాడు ఇక్కడ. దెబ్బతో ఆ అమ్మాయిని రక్షించలేక ఆ పక్కన ఉన్నవాళ్ళంతా చేతులు పట్టుకుని, ఎవరి దుర్మార్గుడు అంటే నిన్ను వదిలేస్తున్నాను పారిపోయాడు. అందువల్ల ఏంటంటే, మొదటిది వేశ్యాలోలత్వం, రెండు జూదం, మూడు పానం, నాలుగోది వేట. పూర్వం వేటాడేవారు, ఇప్పుడు కూడా వేటకు పోతూ ఉంటారు. అందులో పందుల వేట మరీ రసవత్తరం. దాన్ని ఇలా పట్టేస్తాడు టపక్కనే, మూతులు కట్టేస్తాడు, కాళ్ళు కట్టేస్తాడు, అది గుర్రో గుర్రో అంటే ఈ నిర్దాక్షిణ్యంగా పెట్టుకెళ్ళి బతుకుండా కాల్చి పారేస్తారు. ఇదోటి దానికి వేట. ఆ తర్వాత అనమాట మాట ప్రల్లదనం. ఇంట్లో ప్రతి వ్యక్తిని తిట్టడం తప్ప పొగడరు అనమాట. కొంతమందికి పరుసు, మాట పరుసుదనం అంటాం అదని, అది చాలా ప్రమాదం. ఎప్పుడు పౌరుషంగా మాట్లాడటం, అసలు మాట వరుస కూడా ప్రేమించడం తెలియదు. ఇంటికి రాగానే ఏమే అన్నం పెట్టవే, అంతేగాని కాస్త అన్నం పెట్టవా అనే మాట ఉండదన్నమాట. కటువుగా మాట్లాడతారు. కూతురు మీద ప్రేమ ఉండదు, కొడుకు మీద ప్రేమ ఉండదు, పెళ్ళాం మీద ప్రేమ ఉండదు, లేదా పెళ్ళానికి మొగుడు మీద ప్రేమ ఉండదు. భయంకరంగా వాక్పారుష్యం ప్రదర్శిస్తూనే ఉంటారు. వాక్కుని కటువుగా వాడితే దాన్ని వాక్పారుష్యం అంటారు అన్నమాట. దాన్నే ఉన్నారు పలుకు ప్రల్లదనము అని తెలుగులో అన్నారు, సంస్కృతంలో వాక్పారుష్యం అన్నారు. ఎవరినైనా ఇంటికి వచ్చిన వాళ్ళని ప్రేమగా పలకరించాలి. ఏమండి వచ్చారా అండి, టిఫిన్ తింటారండి అనాలి. వచ్చావా, వచ్చావా, అన్నం తిని ఆడవకూడదు. పోనీ ఆ మాట అన్నం తిన్నా అని అనొచ్చగా అన్నం తిని ఆడవకూడదు, అన్నం తిని ఆడవడం ఎందుకంటే చెప్పండి చెప్పండి, శుభ్రం కాస్త భోజనం చేయమనాలి తప్ప. ఇలా అన్నిటికీ కటువుగా మాట్లాడితే వాక్పారుష్యం అంటారు. ఇది నెక్స్ట్ అనమాట. ఇక్కడికి ఎన్నయ్యాయి, వెలది, జోదము, పానము, వేట, ఇదిగో పలుకు ప్రల్లదనం. ఆ తర్వాత అది దండపౌరుష్యం, అనగా శిక్షలు ఎక్కువగా వేయటం, అసలు వేయవలసిన వాడికి వేయకుండా ఉండడం. దండపౌరుష్యం అనగా ఒక ఆడు కర్మగారు ఒక యాపిల్ పండు దొంగిలించాడు అనుకోండి, ఆ మాత్రానికి చేతులు నరికేక్కర్లా. పాపం దొడ్లోకి వచ్చి జామకాయ కోసుకున్న వాడికి ఏమో చేతులు నరికేస్తారు. కోట్లు కొట్టు కొట్టేసి కూడా మనల్ని పరిపాలించడానికి వచ్చే దొంగలకు మాత్రం ఓట్లేసి మనల్ని రాజులు చేసేస్తాం. అంటే అసలు దొంగాడికి శిక్ష వేయవలసిన వాడికి వేయడం లేదు, వేయకూడని వాడికి ఎక్కువ శిక్ష వేయటం దండ పౌరుషం అంటారు. చిన్న చిన్న తప్పులు అందరూ చేస్తూనే ఉంటారు, ఆ తప్పులు చేసినప్పుడు క్షమించాల్సిందే. పెద్ద తప్పు చేసినప్పుడు తగిన శిక్ష వెయ్యాలి, ఎక్కువగా శిక్షించకూడదు, కఠినమైన శిక్ష వేయకూడదు పాపం. ఆ తర్వాత అనమాట అన్నిటికంటే అతి భయంకరమైనది పిశునత్వం, అనగా కొండములు చెప్పట. వాడి మీద వీడికి, వీడి మీద వాడికి లేడిపోయి చెప్పనమాట. అయ్యి బాబాయ్, గురువుగారు మీరు ఎంత మంచివారు, మీరు ఎంత గొప్పవాళ్ళు లేరని నా దగ్గరకు వచ్చి వీడంత దొంగవాడు లేడని పక్కాళ్ళు చెప్పి వీడి మీద నేరాలు చెప్పడం. వాడి మీద వీడికి చెబుతారు, వీడి మీద వాడికి చెబుతారు. సత్యనారాయణ గారి మీద నిత్యనారాయణ గారికి, నిత్యనారాయణ గారి మీద సత్యనారాయణ గారికి చెప్తారు. ఇద్దరు కొట్టుకుంటూ ఉంటే నవ్వుతారు. ఇద్దరి దగ్గర వీడికి ప్రేమ ఉండదు, కానీ ఈయన గురించి అక్కడ, అక్కడ గురించి ఇక్కడ చెప్పే దరిద్రపు పీనుగులు ఉన్నారు. వాళ్ళంత పాపాత్ములేరు, సప్తవ్యసనాలు లేదు వాటి. కొన్ని చోట్ల దాని బదులు మరొకటి మార్చారనుకోండి. కొంతమంది ఏమని చెప్పారు, వెలది, జోదంబు, పానంబు, వేట, పలుకు ప్రల్లదనము, దండ పారుష్యము, వీటిని మాత్రమే చెప్పారు. అందులో ఈ పైశూన్యం చేర్చలేదు. ఏదైతేనే మొత్తం మీద అందులో జోదం ప్రధానమైనది. ఈ జోదం సప్తవ్యసనములలో ఒకటి. దీనివల్ల నలచక్రవర్తి నశించాడని తెలుసు నాకు, ధర్మరాజు భ్రష్టుడయ్యాడని తెలుసు. అయినా కర్మయోగం వల్ల ఈ జోదానికి లోనైపోయాను. జోదం ఎంత ప్రమాదకరమైంది. ఇంక ఈ ఊళ్ళో ఉండడం కంటే ఎక్కడికైనా పోవడం మంచిది, లేదా ఆత్మహత్య చేసుకోవాలనుకున్నట్ట. ఈ ఊళ్ళోకి వచ్చిన వాడని చెప్పాను ఇందాక, అనంగుడని ఒకడు ఉన్నాడు, వాడు వచ్చాడు. ఈ ఊళ్ళో వాళ్ళందరికీ అసలు జోదం నేర్పింది వాడే కొంత, వీడిని పాడు చేసింది వాడు. వాడు వచ్చి, మిత్రమా దుఃఖించకు, ఇందులో నాకు కూడా భాగం ఉన్నది, నేను కూడా పరమ పవిత్రమైన బ్రాహ్మణ వంశంలో పుట్టాను, దురదృష్టవశాత్తు పాడైపోయాను, నిన్ను పాడు చేసిన వాడిని నేను కూడాను, ఏం చేస్తాం, కాలం కలిసి రానప్పుడు ఈ దుర్బుద్ధులు పడతాయి, చచ్చేవి సాధిస్తాం, బతికి ఉండిన శుభములు పడయవచ్చు, వినాశే బహవో దోషాహ జీవన్ భద్రాణి పశ్యతి. చావడం వల్ల చాలా నష్టాలు ఉన్నాయి, చచ్చి పిశాచాలు అవుతాం, అల్లాడిపోతాం, నరకాలు పొందుతాం, మళ్ళీ నీచపు జన్మలు వస్తాయి, ఎందుకంటే నీచపు జన్మలు వస్తాయి, అదే బతికుంటే శుభములు పొందొచ్చు, కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో బతికుండాలి, చావకూడదు, బతికినవాడు 100 ఏళ్లకైనా శుభం పొందుతాడు. ఈ ఊళ్ళో మనం ఉండలేం, ఇంకెక్కడికైనా పోదాం, నీది దరిద్రమే నాది దరిద్రమే, మన ఇద్దరం మిత్రులం పోదాం అనగా మంచి మాట చెప్పావు, ఇన్నాళ్ళకి సరైన సలహా ఇచ్చావు, ఈ ఊరు వదిలి వెళ్ళిపోయి ఇంకెప్పుడు జీవితంలో జోదం ఆడద్దు మన ఇద్దరం అన్నాడు. అలాగే అన్నాడు ఈ అనంగుడు. అలా అంటే కాదు, మన ఇద్దరం మన శివాలయానికి వెళ్ళి, ఏది నా ఉద్యోగం పోగొట్టుకున్న శివాలయం ఉంది, అంత పూర్వం నాది అసలు, అది అక్కడికి వెళ్ళి శివుడి మీద ఒట్టేసుకుందాం. శివనామస్మరణ, శివభక్తి, శివపూజ తప్ప జీవితంలో ఇంకెప్పుడు మనం జోదం ఆడకూడదు, ఒట్టు పెట్టుకుందాం ఇలాగా అని ఇద్దరు వెళ్ళి అక్కడ ఒట్టు పెట్టుకున్నారు. పరమేశ్వర, పరమ పవిత్రమైన నీ అర్చకత్వం విడిచిపెట్టాను, శివార్చకత్వం దొరకడమే అదృష్టం, అటువంటి అర్చకత్వాన్ని విడిచిపెట్టి భ్రష్టుండయ్యాను, ఈ భ్రష్టత్వం నుంచి నన్ను ఉద్ధరించి శిష్టత్వం వైపుకు నడిపించు, భవిష్యత్తులో నిన్ను సేవించి తరించే భాగ్యం ప్రసాదించు. మా అమ్మ నాన్న నన్ను కారణజన్ముడు యజ్ఞగుండం దగ్గర పుట్టాడన్నారు. నేను యజ్ఞగుండం దగ్గర పుట్టానో లేదో తెలియదు కానీ అక్షగుండం దగ్గర పుట్టినట్టుగా ఉంది, అక్షధూర్తుడయ్యాను అంటే పేకాటరాయుడయ్యా, నన్ను క్షమించు అని శివుడికి దండం పెట్టుకున్నాడు. పగటిపూట వెడితే ఎవరికైనా తెలుస్తుందని రాత్రి చీకట్లో ఇద్దరు కలిసి వెళ్ళిపోయారు. పాప అలా 3 రోజులు నడిచారు ఒక అడవిలో. కాలం కలిసిరాక తిండి లేక అల్లాడిపోయి సుకుమారంగా ఉన్నవాడు కాళ్ళల్లో ముళ్ళుకు చూపుతూ ఉంటే చెప్పులు కూడా లేకుండా ఈ శ్రీదర్శనుడు స్నేహితుడితో కలిసి అడవిలో తిరిగాడు తిరిగాడు తిరిగాడు. 3 రోజులకి ఒక భయంకరమైన కోయపల్లె చేరారు. అది బోయవాళ్ల యొక్క పల్లె. ఆ బోయవాళ్ల పల్లె చాలా భయంకరంగా ఉంది, ఏ వైపు చూచినా క్రూర మృగాలే. తీరా కర్మకాలి కేకారణ్యంలోకి వచ్చావరా, చస్తామేమో అన్నాడు పాప అనంగుడు. మిత్రమా, ఎలాగో చచ్చేవాళ్ళం, ఇదివరకే చచ్చేవాళ్ళం, ఈ 3 రోజులు నడిచి వచ్చి ఇక్కడ ఎందుకు చస్తాం, చావని నాకు నమ్మకం ఉన్నది శివుడి మీద, పైగా నేను కొంచెం బాహుబలం కలిగిన వాడిని, తిండి లేకపోయినా ఒకప్పుడు నేను కండబలం పెంచిన వాడిని కాబట్టి, మల్లయుద్ధం చేసిన వాడిని కనుక నాకు నా మీద నమ్మకం ఉన్నది. ఆయుధం ఒక్కటి మాత్రం మన దగ్గర లేదు, కత్తి లేదు, ఇప్పుడు కేవలం చేతులు కర్ర తప్ప ఏమీ లేవు. అయినా ఈ శరీర బలాన్ని కర్ర బలాన్ని నమ్ముకుందాం, అన్నిటికీ మించి శివుడు నన్ను రక్షిస్తాడు నాకు నమ్మకం ఉన్నది. మా నాన్న చెప్పిన మాటలు కొన్ని గుర్తొస్తున్నాయి. కష్టకాలంలో మృత్యుంజయుణ్ణి ఆశ్రయించు, ఆ మృత్యుంజయుడే నిన్ను రక్షిస్తాడు అని మా నాన్నగారు చెప్పిన మాట నాకు ఇప్పుడు గుర్తుకొస్తున్నది. ఈ పూట ఈ చీకట్లో ప్రయాణం మానేసి ఈ బోయపల్లిలో ఉందాం. దూరంగా బోయవాళ్ళు గుడిసెలు కనపడుతున్నాయి, వాళ్ళు దీపాలు వెలిగిస్తున్నారు, కానీ అక్కడికి మాత్రం వెళ్ళొద్దు, ఎందుకంటే బోయేవాళ్ళు ఎలాంటి వాళ్ళు ఉంటారో తెలియదు. అప్పట్లో నరబలులు ఇచ్చేవాళ్ళు, నరమాంసం తినేవాళ్ళు కూడా ఉండేవారు, పైగా దొంగలు ఎక్కువ ఉంటారు అక్కడ. అటువంటి చోటకి వెళ్ళడం కంటే ఈ చెరువు దగ్గరే రహస్యంగా ఏ చెట్టు మీదో కాలక్షేపం చేసి తెల్లవారుజామున వెళ్ళిపోదాం. ముందు ఈ చెరువులో స్నానం చేసి కాస్త బడలిక తొలగించుకుందాం, స్నానం చేస్తే శరీరానికి శక్తి వస్తుంది, కాసిన మంచినీళ్ళు తాగితే దాహం తీరుతుంది అన్నాడు. ఈ ఇద్దరు ఆ చెరువులో దిగి స్నానం చేయబోతూ ఉండగా మెరుపు తీగలంటే ఒక అమ్మాయి వచ్చింది. అసలు అమ్మాయి శరీరాన్ని చూస్తేనే ఆవిడ పేరు ఏమిటో తెలుస్తుంది, అలా ఉంది అన్నాడు. పద్మంలో ఉందిట ఆవిడ, నిజంగా వచ్చిన అమ్మాయి పేరు పద్మిని. ఎర్ర తామర పువ్వులా మెరిసిపోతుంది. అలాంటి వాళ్ళు ఉంటారని కొందరికి అనుమానం, నేను చూశానండి. నేను ప్రయాగలో స్నానం చేశాం 98లో, నేను వేణి గారు మా పెద్ద పాప, అప్పటికి చిన్నపాప పుట్టలేదు. ఆ స్నానం చేస్తున్నప్పుడు స్నానానికి ఇద్దరు దంపతులు వచ్చారు, అందులో ఒక ఆవిడ చూసాం. అసలు చూస్తే 2 చేతులు ఎత్తి దండం పెట్టాలన్నమాట. భూమండలంలో లక్ష్మీదేవి మానవ రూపంలో వచ్చింది అన్నట్టుగా అచ్చం ఎర్ర తామర పువ్వు కాంతితో ఉంది ఆవిడ. వాళ్ళని పద్మిని జాతి స్త్రీలు అంటారు. వాళ్ళ శరీరం నుంచి చెమట వాసన రాదు, సువాసన వస్తుంది, ఏమిటో తామర పువ్వుల వాసన వస్తుంది, అందుకే పద్మగంధి, పద్మగంధి పద్మిని జాతి స్త్రీలు అంటారు. అలాంటి మహాత్మురాళ్ళు ఈ భూమండలం మీద ఉన్నారు కాబట్టి ఇంకా మనం అన్నం తింటున్నాం. వాళ్ళకి మనస్ఫూర్తిగా నమస్కారం చేస్తే దారిద్ర్యం రాదట. పద్మిని జాతి స్త్రీలు అంటే అమ్మవారి స్వరూపాలు. వాళ్ళు ఎక్కడో కారణజన్ములకి తప్ప వాళ్ళు ఎవరికి పడితే వాళ్ళకి కనపడరు అసలు. వాళ్ళు అలాంటి అమ్మాయి వచ్చింది. ఆవిడ వీళ్ళిద్దరిని చూసి ఆశ్చర్యపోయి, మహాత్ములారా, మిమ్మల్ని చూస్తే చదువుకున్నటువంటి పండితుల్లా కనపడుతున్నారు, ఈ ప్రాంతంలో మసలడం ప్రమాదం, దూరంగా మీకు దీపాలు కనపడుతున్నాయి కదా, చీకటి పడితే దీపాలు పెట్టినటువంటి ఆ ప్రాంతం ఒక కోయగూడ, ఒక బోయవాళ్ల పల్లె. ఆ బోయవాళ్ళంతా అత్యంత క్రూరులు, బతికున్న వాళ్ళ చర్మం ఒలిచేసి ఆ మాంసాన్ని కూడా వండుకు తినేస్తారు. దొంగలు మీరు కనబడ్డారా, మిమ్మల్ని చంపి మీ దగ్గర ఏమైనా ఉంటే దోచుకుంటారు అనగా, మా దగ్గర ఏముంది బూడిద, అవే ఉంటే ఇక్కడికి ఎందుకు వస్తామమ్మా, ఇదిగో పై మంచి వస్త్రం కూడా లేదని ఒక ఆయన కింద వస్త్రం ఒకటే ఉందని ఒక ఆయన అన్నాడు. మీ దగ్గర ఏమీ లేకపోతే వాళ్ళు అమ్మవారికి బలిస్తారు. ఈ నాయకుడి పేరు వినాయకుడు, ఈ కోయగూడి నాయకుడి పేరు వినాయకుడు. వాడు కూడా ఒకప్పుడు ఏదో విప్ర కుటుంబంలో పుట్టినవాడే, దురదృష్టవశాత్తు వ్యసనపురుడే ఇక్కడికి వచ్చాడు. వాడు అత్యంత క్రూరుడు. రాత్రి అయితే ఫుల్గా రెండు కల్లుకొండలు తాగుతాడు. వాడు పరమ దుర్మార్గుడు. మీ బుర్ర రామకీర్తన పాడించేస్తాడు. మీరు వెంటనే ఈ ప్రాంతం వదలండి అనగా, అసలు నువ్వెవరు అమ్మా, ఇంత అందంగా ఉన్నావు, ఈ బోయవాళ్ల పల్లెలో ఎందుకున్నావు అన్నాడు మళ్ళీ శ్రీధర్ శరుడికి అనుమానం వచ్చి. అప్పుడు ఆవిడ కన్నీళ్లు పెట్టుకుని, అదో దురదృష్ట జాతకం అండి. సుఘోషము అని ఒక పల్లెటూరు ఉంది. ఆ ఊళ్ళో కోనంగుడు అంగుడు అని ఇద్దరు మిత్రులు ఉండేవారు. అందులో కోనంగుడు అనేవాడు ఆ ఊళ్ళోనే ఉండిపోయాడు, అంగుడు అనేవాడు ఊరికి చివరు ఉండేవాడు. ఆయనకి ఒక భార్య, ఇద్దరు పిల్లలు, ఒక కొడుకు కూతురు పుట్టారు. ఆ కొడుకు పేరు అనంగుడు, కూతురు పేరు పద్మిని. చిన్నప్పుడే ఊళ్ళో అప్పులు తట్టుకోలేక ఎవరికీ చెప్పకుండా మా నాన్న భార్యని పిల్లల్ని వెంట పెట్టుకుని మమ్మల్ని వెంట పెట్టుకుని ఎక్కడికో వెళ్ళిపోయాడు. నాకు ఒక 5 ఏళ్ళు 6 ఏళ్ళు వచ్చాయి. ఇంతలో మా సోదరుడు జోదగాళ్ళ వెంటపడి జోదంవాడి భ్రష్టుడై పేకాట నేర్చుకుని పారిపోయాడు, ఇల్లు వదిలి పారిపోయాడు. దాంతో మా అన్నయ్యను వెతుక్కుంటూ మా అమ్మ నాన్న నన్ను వెంట పెట్టుకుని దేశాల వెంట తిరిగారు. ఎక్కడన్నా దొరకకపోతాడా మా అబ్బాయి అని. ఎక్కడా దొరకలేదు. క్రమంగా నేను పెరిగి పెద్దదానయ్యాను. ఈ తీర్థయాత్రలు తిరుగుతూ ఉండగా మా అమ్మ హఠాత్తుగా తీర్థయాత్రల్లో ఒక స్థలంలో చచ్చిపోయింది. అప్పుడు మా తండ్రి మా అమ్మకి దహన సంస్కారాలు చేసి నన్ను వెంట పెట్టుకుని ఈ కనీసం మన ఊరే పోదాం సుఘోషపురం అని బయలుదేరాడు. మేము సుఘోషగా వెడుతూ వెడుతూ కిందటి సంవత్సరం ఈ ప్రాంతానికి వచ్చాం. ఇక్కడికి రావడంతో ఈ వినాయకుడు అనే బోయనాయకుడు తన బోయవాళ్ళతో వచ్చి మా మీద పడ్డాడు. ఏయ్, నీ దగ్గర ఏముందో చెప్పు అంటే, నా దగ్గర ఓ మోటు ఉందండి అన్నాడు మా నాన్న. మా నాన్నని నన్ను వెంట పెట్టుకుని వాళ్ళ గుడిసెకి తీసుకెళ్ళాడు. ఆ నాయకుడికి ఎవడన్నా కనపడితే చంపి ధనం ఎత్తుకుపోవడం అలవాటు. కానీ నన్ను చూడగానే వాడికి ఆకర్షణ కలిగింది. నేను పరమసుందరిని, అందుకని నన్ను చూచి, నాకు ఒక కొడుకు ఉన్నాడు, వాడికి పెళ్ళి అవ్వట్లేదు, దొంగల నాయకుడి కొడుకుని కనుక నాకు ఎవరు కోడల్ని పంపడానికి ఇష్టపడటం లేదు, ఈ సుందరి చాలా బాగున్నది, నా కొడుకు 7 ఏళ్ల క్రితం ఇంచుమించుగా దొంగతనానికి ఎక్కడికో వెళ్ళాడు, వాడు తొందరలో రాబోతున్నాడు, వాడికి బాగా దొంగతనంలో డబ్బు దొరికిందిట, ఆ డబ్బు పుచ్చుకుని నా కొడుకు రాగానే ఈ పిల్లని వాడికి ఇచ్చి పెళ్లి చేస్తాను, ఇది నా కోడలు అవుతుంది, కొడుకుని ఈ కోడల్ని ఇంట్లో పెట్టుకుని సుఖంగా ఉంటాను, ఆ తర్వాత ఈ కోడల్ని కొడుకుని దొంగలకి నాయకుడిని నాయకురాల్ని చేస్తానన్నాడు. అలా నన్ను పట్టుకొచ్చి గుడిసెలో పెట్టాడు. గుడిసెలో మా నాన్నగారి గొళ్ళు మండింది. ఓరి దుర్మార్గుడు కూడా, దొంగల నాయకుడికి నేను వియ్యంకుండా అవుతానా, నీ దరిద్రపు కొడుక్కి నా కూతుర్ని ఇస్తానా, కుదరదు, నా కూతుర్ని తీసుకుని వెళ్ళిపోతానని లేవబోతే కర్రతో మా నాన్న బుర్ర మీద కొట్టి చంపేశాడు. మా నాన్నని చంపి ఈడ్ చవతలు పారేసి ఆయన దగ్గర ఉన్న బంగారం లాక్కుని నన్నేమో ఈ గుడిసెలో పెట్టాడు. వాడు కొడుకు దొంగతనానికి వెళ్ళి ఎప్పుడో వస్తట, ఇంకో 5-6 రోజులకో 10 రోజులకో రాగానే లగ్గం పెట్టి అమావాస్య నాడు నన్ను కోడల్ని తెలుసుకుందాం అనుకున్నాడు, అందుకే నన్ను బతకనిచ్చాడు. నా మీద నమ్మకంతో నేను పారిపోనని ఈ అడవి దాటి బయటికి వెడితే ప్రమాదం కనుక, క్రూర మృగాలు వచ్చి పీక్కుంటాయి కనుక నేను ఊరు వదలననే నమ్మకంతో అందులో దాదాపు సంవత్సరం నుంచి ఇక్కడే ఉంటాను కనుక నీళ్లు తేవడానికి నన్ను పంపుతూ ఉంటాడు. నేను ఈ కొండతో మా కాబోయే మామగారికి మంచినీళ్ళు పట్టుకెళ్ళడానికి వచ్చాను, నా పేరు పద్మిని అన్నది. అనగానే ఈ పక్కనే ఉన్నటువంటి అనంగుడు బోరును ఏడ్చి, అయ్యో చెల్లి నువ్వు అన్నాడు. ఇంతకీ ఈ వీడే అన్నగారు, వీళ్ళ అమ్మా నాన్నగారు ఇంట్లోంచి పారిపోయింది. చిన్నప్పుడు చెప్పుకున్నాం కదా మనం, ఆ పారిపోయిన తర్వాత ఈ దుర్మార్గుడు జోదగాడవడంతో వాళ్ళు అటు ఇటు తిరిగి చివరికి చచ్చిపోయారు అన్నమాట. వాడు ఏడ్చి, ఆ అంగుడి యొక్క కొడుకు నేనే అనంగుణ్ణి, నా చెల్లెలు ఈవిడే, మా అమ్మ నాన్న దురదృష్టవశాత్తు నా వల్లే చచ్చిపోయారు, నేను ఎంత పాపాత్ముడి, జోదం ఎంత హాని తెచ్చి పెడుతుంది, జోదం వల్ల తండ్రి పోయాడు, జోదం వల్ల తల్లి పోయింది, జోదం వల్ల నా చెల్లెలేమో దొంగల నాయకుడి ఇంటికి కొద్ది రోజుల్లో కోడలు అవుతోంది, ఆ జోదం వల్ల నేను భ్రష్టుడి అయ్యాను, ఆ జోదంతో మిత్రుడివైన నిన్ను పాడు చేశానన్నాడు. అనగానే ఇప్పుడు శ్రీదర్శనుడు తెల్లబోయి, ఒరే మనం పాతకాలపు స్నేహితులనరా, సుఘోషపురంలో ఆ చివర మా నాన్న ఉంటే ఈ చివర మీ నాన్న ఉండేవాడు, నువ్వు నేను చిన్నప్పుడు కలిసే ఉన్నాం, కానీ నీకు 3 ఏళ్ళు 4 ఏళ్ళు ఉన్నప్పుడే మీ నాన్నగారు ఊరు వదిలిపోవడం వల్ల నాకు తెలియలేదు. మా నాన్నగారు ఈ కథ అంతా చెప్పి ఎప్పటికైనా మా మిత్రుడి యొక్క కూతురు కనపడితే దాన్ని పెళ్లి చేసుకో అన్నాడు, అంటే మీ చెల్లెని పెళ్లి చేసుకోమని మా నాన్నగారు ఎప్పుడో చేతిలో ఒట్టేయించుకున్నాడు. విధి ఎంత విచిత్రమైనదో చూసావా, తల్లిదండ్రులు పోయాక తల్లిదండ్రులకు ఇచ్చిన మాట నిలబెట్టడం కోసం జోదం వంకతో నువ్వు నాకు వచ్చి మిత్రుడు అయ్యావు, ఆ జోదంలో ఓడిపోయి మనం రాత్రిపూట చీకట్లో ఇక్కడికి వచ్చాం, రాబట్టి నీ చెల్లెలు దొరికింది అనగానే మొత్తం మీద అంతా కలుసుకున్నారు. ఇదేదో కథ సుఖాంతం అయితే పర్వాలేదు, ఇప్పుడు ఈవిడ అమ్మాయి కంగారు పడిపోయి ఇప్పటికే ఆలస్యమైంది, నేను కొండతోటి నీళ్లు పుచ్చుకొని గుడిసెకెళ్ళకపోతే మా కాబోయే మామగారు నా అంతం చూస్తాడు, వాడు నన్ను వెతుక్కుంటూ ఇక్కడికి వచ్చాడా, మీరు దొరికారా, మిమ్మల్ని చంపేస్తాడు, ఇప్పుడు ఏం చెయ్యాలి అంది. అప్పుడు శ్రీదర్శనుడు మంచి ఉపాయం ఆలోచించాడు. ఆ ఉపాయం తెలుసుకోవాలి కదా, తెలుసుకోవాలంటే ఎల్లుండిదాకా ఆగాలి, రేపు ఏమో సత్యనారాయణ మాస్టర్ ఉపన్యాసం, ఆయనకి తెలిస్తే కథ కొనసాగించుకుందాం, లేదా ఎల్లుండి వచ్చాక గురువుగారు చెబుతారు. ఇప్పుడు హారతి సేకరిద్దాం. మన పరమ పవిత్రమైన శివభక్త విజయంలో క్రమంగా 3 రోజులు గడిచింది, ఇంకా 5, 6, 7, 8 తారీఖులతో పూర్తవుతుంది. 5వ తారీఖున యథాప్రకారంగా కార్యక్రమం ఉంటుంది, కానీ పాత్రధారి మారతారు. ఎల్లుండి మళ్ళీ కథ ప్రారంభమై కొనసాగుతుంది. చాలా గొప్ప కథ. ఈ కథకి ఒక గొప్ప ఫలశ్రుతి కూడా చెప్పారు. చివరిని ఈ కథ వినడం వల్ల వచ్చే లాభం తెలుసుకుందాం. ఈశ్వర కటాక్షంతో పాటుగా అమ్మ కటాక్షం కూడా కలిగించే కథ ఇది. ఆ కథ కోసం ఎదురు చూద్దాం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయ్యేన మార్గేణ మహీం మహిషాః గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు. నమః పార్వతీపతయే.